శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము సిలువలో పలికిన మొదటి మాట, రెండవ భాగం. మూలవాక్యం లూకాసు వార్త 23:34.
లూకాసు వార్త 23:34లో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరడిగడు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఈ మాటలో వీరు అన్న మాట 3 సార్లు రిపీట్ అయినట్లుగా చూస్తున్నాం. వీరు అన్నప్పుడు ఎవరెవరి కొరకు ప్రభు ప్రార్థన చేశారు, ఏ పరిస్థితుల్లో ప్రభు ప్రార్థన చేశారు, ఎంత ఘోరమైన స్థితిలో ఎంత ఘోరంగా వరిమిషిస్తున్న సైనికుల కొరకు, ప్రధాన యాజకుల కొరకు, శాస్త్రుల కొరకు, పరిశీల కొరకు, జనుల కొరకు, పిలాతు కొరకు, యూదా కోసం, నీకోసం, నా కోసం ప్రభు ఎలా ప్రార్థన చేశారో ఆ విషయాన్ని మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఇంకొక 2 మాటలు ఇందులోనే 2 పోర్షన్స్ ఉన్నాయి. 34వ వచనంలో అక్కడ వీరేమి చేయుచున్నారో వీరిరుగరు అన్న మాట, ఏమి చేయుచున్నారో వీరిరుగరు అన్న మాట, క్షమించుము అన్నమాట. మొత్తంగా సిలువలో ప్రభు పలికిన ఈ మొదటి మాట మనకేమి జ్ఞాపకం చేస్తుందంటే, ఒక మాదిరి ప్రార్థనను, ప్రాముఖ్యంగా ప్రార్థనను నేర్పిస్తూ ఉన్నాడు ప్రభు. ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభమైతే ఆయన పరిచర్య మృగింపు కూడా ప్రార్థనతోనే ముగిసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థన అన్నది బైబిల్లో చాలా ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంది. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో నీ దేవునికి ప్రార్థన చేయటం నువ్వు అలవాటు చేసుకోకపోతే నీకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నువ్వు వాడుకోలేని వాడుగా ఉన్నావన్నది సత్యం. ప్రార్థన అనగానే అదెవరో పరిశుద్ధులు చేసేది, సేవకులు చేసేది, నేను చేసేది కాదు అని అనుకుంటే పొరపాటు. ప్రార్థన నీ దేవునితో నువ్వు మాట్లాడడానికి నీకు ఇవ్వబడ్డ అవకాశం, నీ తండ్రి వద్దకు రావడానికి నీకు ఇవ్వబడిన అవకాశం. సువార్త అందరూ చేయలేకపోవచ్చు, పరిచర్య అందరూ చేయలేకపోవచ్చు, పాటలు అందరూ పాడలేకపోవచ్చు, కానీ ప్రార్థన అందరూ చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు మనం చూడగలం. కాబట్టి ప్రార్థన ప్రభు చేస్తున్నట్లుగా ఈ వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ ప్రార్థన సాధారణ ప్రార్థనగా మాత్రమే కాకుండా యువదీకాల సమయంలో మనకి మన ప్రార్థన ఎలాగుండాలో నేర్పిస్తున్నట్లుగా కూడా మనం చూడగలం. ఒక మాదిరి ప్రార్థనగా మనం చూస్తున్నాం, మాదిరి ప్రార్థనగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన హింసిస్తున్న వారిని ఆయన క్షమిస్తున్నాడు, ఆయన్ని ఘోరముగా సిలువకు అప్పగించిన వారిని ఆయన క్షమిస్తున్నాడు. అందుకే మత్తయి సువార్త 5:44లో మిమ్మల్ని హింసించు వారిని కొరకు ప్రార్థన చేయండి, మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని ప్రభు ఆయన మనకు బోధించినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. సో క్రిస్టియన్ స్టాండర్డ్స్, క్రైస్తవ విలువలు చాలా ఉన్నతంగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. పగ తీర్చుకోవటం, ప్రతీకారం పెంచుకోవటం, అన్యాయం చేసిన వాడికి తిరిగి అన్యాయం చేయటం, తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పాలి అని పగపెట్టడం క్రైస్తవ మాదిరి కాదు. కానీ ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు నీకు నాకు నేర్పిస్తున్నది మాత్రం మనం మన శత్రువులను ప్రేమింపబద్ధులమై ఉన్నాం, మనం మన శత్రువుల కొరకు ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. ఎందుకు ఆయన శత్రువుల్ని ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు అన్న విషయాన్ని స్పష్టంగా యువదీకాల సమయంలో మనం చూడగలం. అయితే ఈ మొదటి మాట ప్రవచనం నెరవేర్పుగా మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 53:15లో యాభై మూడవ అధ్యాయంలో మనం 12వ వచనంలో 12వ వచనం చివరి భాగం అలా చూస్తున్నాం. 12వ వచనం చివరి భాగం, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేశాను. ప్రభు గురించి ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన యెషయా క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో ఆయన రాకడ, ఆయన బోధ, ఆయన శ్రమలు, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం కొరకు ఈ 53వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ప్రవక్త ముందుగానే ప్రవచించాడు. ఆయన ప్రవచించిన ప్రవచనంలో ఒక ప్రవచన నెరవేర్పును మనం చూస్తా ఉన్నాం. 12వ వచనంలో తిరుగుబాటు చేసిన వారిని గూర్చి, ఆయన మీద తిరుగుబాటు చేసి, ఆయన మీద దాడి చేసి, ఆయన శిలువకు అప్పగించి, ఆయన మరణాన్ని కోరుతూ, ఆయన చావును కోరుతున్న వారిని గూర్చి ఆయన విజ్ఞాపనం చేశాను అన్న ప్రవచనాన్ని చూస్తా ఉన్నాం. ఆ ప్రవచనం నెరవేర్పు మనం ఈ లోకసువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో చూస్తున్నాం. కాబట్టి ఆయన ప్రార్థన ఎంత మాదిరికరంగా ఉందంటే, ఎవరైతే ఆయన్ని ఆ ఘోర శిలువ మరణానికి అప్పగించారో వారిని క్షపించలేదు, వారిని దూషించలేదు, వారి కొరకు వారి మీద ప్రతీకారం తీర్చమని దేవుని వేడుకోలేదు, కానీ ఆయన హృదయపూర్వకంగా వారిని క్షమించాడు. అంత మాత్రమే కాదు, ఆయన్ని వెంబడిస్తున్న వారైన మనల్ని కూడా క్షమించమని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధించిన బోధ అక్షరూపం దాల్చినట్టుగా కూడా మనం చూడగలము. బైబిల్లో నూతన నిబంధనలో ద ఫస్ట్ మార్టిర్, మొదటి హతసాక్షిగా కనబడుతూ ఉన్న స్టెఫను ప్రార్థన అపొస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనంలో చూస్తాం. భక్తుడైన స్టెఫన్ని ఘోరంగా ఆ మెతపద్దులు రాళ్ళు రువ్వి కొట్టి చంపుతూ ఉంటే ఆయన అదే ఆదర్శవంతమైన మాదిరికరమైన ఆయన ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూడగలం. అపొస్తల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము 59వ వచనం, 7వ అధ్యాయము 59వ వచనం మనం చూడాలి. ఇలా రాయబడింది, ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. మనకు మాదిరి చూపుతా ఉన్న స్టెఫన్ భక్తుని చూస్తున్నాం. ఎవరైతే రాళ్లతో కొట్టి ఆయన చంపుతా ఉన్నారో అలా చంపుతున్న వారి కొరకు స్టెఫన్ ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవా ఈ పాపం వారి మీద మోపొద్దు, ఈ పాపం వారి మీద మోపొద్దు. అదే బైబిల్లో ప్రభు బోధించారు, మీ శత్రువు గురించి, మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని. ఆయనే ఆయన శత్రువుల్ని, ఆయన విరోధుల్ని క్షమించాడు, ప్రార్థించాడు. ఆయన వెంబడిస్తున్న శిష్యుల్లో ఒక శిష్యుడైన, ఆయన వెంబడించిన ఆది సంఘంలో ఒక ఆ సంఘానికి పెద్దగా ఉన్న స్టెఫను ఆయన మరణ సమయంలో కూడా క్షమిస్తూ ఉన్నాడు. పౌలు కూడా అదే బోధిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 12:15లో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి అంటాడు. హింసిస్తున్న వారిని దీవించుడి కానీ క్షమించవద్దన్నమాట అక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ సహజంగా మన కామన్ సెన్స్ ఏమని చెప్తుందంటే, మరీ చేతకానితనం అయిపోతుందేమో, శత్రువులను క్షమించడం ఏంటి, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించడం ఏంటి, మరీ చావలేని జీవితం అయిపోతుందేమో అని ఇక్కడ శరీరం మనకు బోధించవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది, శరీరం యొక్క మాటను మనం ఖాతర చేయక దేవుని ఆత్మ ఏదైతే మనకు బోధిస్తూ ఉన్నాడో ఆత్మ సంగతులను వినడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు మనం ఇతరులను క్షమించాలి, ఎందుకు మనం ఎదురాడే వారిని క్షమించాలి, ఎందుకు మనం హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి అన్న ప్రశ్న మన ముందు ఉంచుకొని మనం ఆలోచించగలిగితే, దాని అంతటికి కారణం వారు ఏదైతే మనకు తలపెడతా ఉన్నారో, ఏదైతే క్రైస్తవులకి కీడు చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారో, వారు చేసేదంతా వారి అవివేకంతోనూ ఎరగకపోవడంతోనూ చేస్తున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకే సిలువ మీద పలుకున ఈ మొదటి మాటలో 23వ అధ్యాయం 34వ వచనంలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అన్నాడు ప్రభు. వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. అది చూడడానికి చాలా ఘోరంగానే కనబడుతుంది, చాలా ఘోరంగానే కనబడుతుంది. గ్రహం స్టైన్స్ ని సజీవ దహనం చేశారు, ఆ నిద్ర బిడ్డను కూడా సజీవ దహనం చేశారు, అనేక చర్చెస్ ను కూల్చేస్తున్నారు, మత ప్రచారం చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని అభియోగాలు మోపుతా ఉన్నారు. క్రైస్తవులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోవాలని కొంత హైందవ మత నాయకులు అప్పుడప్పుడు ప్రకటనలు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఇది విదేశీ మతం, అమెరికా దేవుడు అన్న మాటలు పలకడం మనం చూస్తున్నాం. ఇవన్నీ పలుకుతున్నప్పుడు మనం తిరిగి అదే రీతిలో స్పందించాలంటే దేవుని వాక్యం చెప్పేది వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. వారు ఎందుకు అజ్ఞానంలో ఉండిపోతున్నారు? ఎందుకు క్రైస్తవ్యాన్ని దూషిస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వద్దకి రావడానికి అభ్యంతర పడుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి వాక్యంలో మనం పరిశీలన చేయగలిగితే దేవుడు దాని వెనకాలన్న స్పష్టమైన కారణాన్ని మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మొదటి కొరింథీ పత్రిక 2:8 మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2:8 ఇలా రాయబడింది, అది లోకాధికారులలో ఎవనికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయిందురు అన్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఎవరో ఆ రోజు ఆ అధికారులకు తెలుసుంటే ఆయన కాళ్ళ మీద పడేవారు, ఆయన వద్ద సాగిలు పడేవారు, ఆయన వద్ద సాష్టాంగపడి నమస్కారం చేసి ఆరాధన చేసేవారు. కానీ ఆయన ఎవరో అన్న విషయం, ఆయన ఎవరో అన్న విషయం మరుగు చేయబడింది, ఆయన ఎవరో అన్న విషయం మరుగు చేయబడింది. ఆయన లోకానికి మరుగుగానే ఉండిపోయాడు. కాబట్టి ఆయన్ని ఒక మానవుడిగానే చూశారు, ఆయన్ని ఒక తిరుగుబాటుదారుడిగా నేరారోపణ చేశారు, ఆయన వల్ల వాళ్ళకి ఏదో నష్టం వస్తుందన్నట్టుగా చూశారు. కాబట్టి ఆయన్ని అడ్డు తొలగించుకోవాలనుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆయన మహిమా స్వరూపి, ఆయన దేవుని యొక్క స్వరూపి. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, లోక కళ్యాణార్థమై లోక పాపాల నుంచి విడిపించడానికి, ప్రజలందరికీ మరణ భయం తప్పించడానికి ఆయన సిలువ యాగం చేయాల్సి ఉంది అన్న సత్యం వాళ్ళకి తెలుస్తుంటే వారు ఆయన సిలువ వేసి ఉండేవారు కాదు. ఎందుకు ఆయన సిలువ వేశారంటే ఆయన ఎరగకపోవటం, ఆయన తెలుసుకోకపోవటం ఆయన సిలువ వేయడానికి కారణమని పౌలు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక ప్రాముఖ్యమైన కారణాన్ని మనం అర్థం చేసుకుంటే సాతాను గురించి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 2:4 అనేక మంది ప్రజలు తిరుగుబాటు చేసి ప్రభువుకు వ్యతిరేకంగా, సంఘానికి వ్యతిరేకంగా, క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా కొందరు మాట్లాడడం వెనకాల కారణం ఏంటో ఆయన మాట్లాడతాడు. మనకి మనుషులు కనబడుతూ ఉంటారు, కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ మనుషులు వెనకాల పనిచేస్తున్న అదృశ్య శక్తిని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 2:4 దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనుపరిచి సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుని నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. అది కారణం. ఎందుకు శత్రులయ్యారు, ఎందుకు దూషిస్తున్నారు, ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అన్నది నీ నా ప్రశ్న అయితే ఆ ప్రశ్నకు వాక్యం చెప్పే సమాధానం ఈ యుగ సంబంధమైన దేవత. మనకు విరోధులు మనుషులు కాదు, మనకు విరోధులు శత్రువులు మానవ మాతలు కాదు, కానీ మనందరి విరోధి అపవాది సాతాను. సాతాను మన పతనాన్ని కోరుతున్నాడు, మన నాశనాన్ని కోరుతున్నాడు, మానవ జాతి నాశనాన్ని కోరుతున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే దేవుని మహిమను, సువార్తను మనం చూడకుండా, మనం అర్థం చేసుకోలేకుండా, మనం చూడకుండా మనం అర్థం చేసుకోకున్నట్లుగాను వాడేం చేస్తున్నాడంటే మనోనేత్రాలకు గుడితనం కలగజేస్తున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది దురాత్మ గురించి అర్థం చేసుకోవాలి తప్ప, దురాత్మ గురించి మనం అర్థం చేసుకోవాలి తప్ప. రారాజ్ బ్రదర్ మన సుబ్రహ్మణ్యం సి ఆయన తీసుకోండి, ఆయన నా లైన్లోకి వస్తున్నారు, నా లైన్ కలవట్లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది అపవాదిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, దురాత్మను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాడు అనేక మంది అనేక మందిని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఆత్మీయ గుడ్డితనాన్ని కలగజేస్తున్నాడు. అందుకే ఎంతమంది సువార్త ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు పరలోకాన్ని వదిలిపెట్టి భూలోకానికి వచ్చాడు, ఆయన నీ కోసం సిలువెక్కాడు, ఆయన నిన్ను రక్షించడం కోసం పని పట్టుకుని భూలోకానికి మానవుడిగా వచ్చాడన్న సత్యాన్ని మనం చెబుతున్నా వారెందుకు అంగీకరించలేకపోతున్నారంటే వారి వెనకాల పనిచేస్తున్న చీకటి శక్తి, అపవాది. కాబట్టి ఇక్కడ మనం ఎందుకు శత్రువులను ప్రేమించాలి, మనం ఎందుకు వ్యతిరేకిస్తున్న వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారు చేస్తున్న వాటిని క్షమించాలి అంటే అది వారు చేస్తుంది కాదు, వారి వెనకాల చీకటి శక్తి, యుగ సంబంధమైన దేవత వారిని ప్రేరేపించి వారిని చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈవెన్ పౌలు భక్తుడు కూడా ఆయన మొదటి తిమోతి పత్రిక 12:13 ఆయన మాట్లాడతాడు. ఇదే పౌలు ఒకనాడు సంఘానికి హింసకుడుగా ఉన్నాడు. ఇదే పౌలు సంఘంలో విశ్వాసం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారో వారందరిని పట్టుకుని చెరసాల్లో వేయడమే ఆయనకు ప్రాణాధారం. వేరే పని లేదు. ఇంకా క్రైస్తవుని అన్నవాడిని ఎవరిని బ్రతకనివ్వడానికి, బ్రతకనివ్వకూడదని కంకణం కట్టుకున్న చాలా ముతున్మాదిగా పౌలు భక్తుడు కనబడతాడు. ఎప్పుడైతే పౌలుని ప్రభు దమస్కు మార్గంలో దర్శించాడో అతనికి ఉన్న మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనం తొలగిపోయిందని చెప్పడానికి సాదృశ్యంగా అతని కళ్ళకు పొరలు కడతాయి, ఆ పొరల వంటివి రాలిపోతాయి. అప్పుడు పౌలు మనోనేత్రాలు తెరవబడ్డ తర్వాత ఏ పౌలైతే క్రైస్తవుని హింసిస్తూ, ఏ పౌలైతే క్రైస్తవ్యాన్ని దూషిస్తూ తిరిగాడో అదే పౌలు క్రైస్తవ్యాన్ని ప్రకటించే గొప్ప సాక్షిగా మారిపోయినట్లుగా లేఖనాల వెలుగులో మనం చూస్తా ఉన్నాం. దానంతటి కారణం అర్థం చేసుకుందాం, పౌలు వెనకాలన్న చీకటి శక్తి యొక్క ప్రభావం. అందుకే మొదటి తిమోతి పత్రిక 12:13 ఇలా అన్నాడు, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడినై అన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని అన్నాడు. ఎందుకు ఒకనాడు నేను క్రైస్తవుని చెరసాల్లో వేశాను, ఎందుకు ఒకనాడు నేను క్రైస్తవుని హింసించాను, ఎందుకు నేను దోషకుడుగా హింసకుడుగా ఉండిపోయాను అన్న ప్రశ్నకు ఆయనే సమాధానం ఇస్తున్నాడు. దానికి కారణం, ఒక్క నిమిషం, మన సుబ్రహ్మణ్యం చాలా ట్రై చేస్తున్నారు. రారాజు సుబ్రహ్మణ్యం తీసుకోలేదు తను, నాకు ట్రై చేస్తున్నాను, నా లైన్ కలవట్లేదు. తను ట్రై చేస్తున్నాడు. సరే, ఒక్కొక్క లైన్లోకి వచ్చాడా? సరే, రైట్, థ్యాంక్ యూ. సరే, అర్థం చేసుకుందాం. కాబట్టి పౌలు ఎలాగైతే అజ్ఞానంతో వ్యతిరేకించాడో, ఈరోజు కొందరు క్రైస్తవానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేసరికి మనం బాధపడాల్సిన పని లేదు. కానీ అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. కారణం, వారి వెనకాల ఈ యుగ సంబంధమైన దేవత బలంగా పనిచేస్తూ వారి విషయంలో వారిని గుడ్డివారిగా మార్చేస్తున్నట్లుగా, వారిని క్రైస్తవ వ్యతిరేకంగా పురుకొల్పుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి క్షమాగుణం అనేసరికి చాతకాన్ని తనంగా ఎంచుకోద్దు, కానీ అది దైవత్వం మన ప్రభు చూపించిన మాదిరి. కాబట్టి రెండు విషయాలు చూస్తున్నాం ఈ మొదటి మాట నుంచి. ఒకటి, అది మనందరికీ ఒక మాదిరి ప్రార్థన నేర్పుతున్న మాట. రెండవది, ఎరుగని స్థితిలో వారు దూషిస్తున్నారు కాబట్టి మనం వారిని చూడకుండా వారి వెనకాల పనిచేస్తున్న సాతాన్ని మనం అంచన వేయవారుగా ఉండాలని బోధించబడుతుంది. తర్వాత ఇదే వాక్యంలో క్షమించుము అన్న మాటను మనం తీసుకుని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తే, తండ్రి వీరేమి చేయుచున్నారో వెరేవరు గనుక వీరిని క్షమించుము అన్నాడు. ప్రభువు క్షమించుము అని ప్రార్థన చేయకపోతే ఈ లోకం యేసుక్రీస్తు ప్రభువుని ట్రీట్ చేసిన విధానాన్ని బట్టి ఎంత ఘోరమైన శిక్షను ఉగ్రతను దేవుని వద్ద నుంచి పొందుకోవాల్సి వచ్చేదో. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయనకి కనీసం తల వాల్చుకోవడానికి స్థలం ఇవ్వలేదు, ఏ పంచన కూడా ఆయన తల్లిదండ్రులను చేరనివ్వలేదు. పశువుల సత్రంలోకి నెట్టేసింది ఈ లోకం. ఆయన 2 సంవత్సరాల వయసులోపు ఉన్నప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నం చేసి బెత్తలహేము దాని సకల ప్రాంతాల ఉన్న పిల్లలందరినీ హేరోదు చంపించేసినట్లుగా మనం చూస్తాం. బ్రతకడం కోసం మరియా యోసేపులు ఆ బాలుని తీసుకొని ఐగుప్తుకు పారిపోవలసిన పరిస్థితి. ఆయన బోధించడం ప్రారంభించింది మొదలుకొని ఆయన మీద పళ్ళు కొరుకుతూనే ఉన్నారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ నేరం ఈయనలో లేదు, ఏ పాపం ఈయనలో లేదు, ఈయన వదిలిపెట్టేస్తానన్నా ఆయన వదిలిపెట్టడానికి వీల్లేదు. అవసరమైతే బరబ్బాను వదిలిపెట్టండి తప్ప యేసును వదిలిపెట్టొద్దు, ఆయన సిలువ వేయాలని చెప్పేసి కేకలు వేసి చివరికి ఆయన ఘోరంగా చంపడానికి లోకం కారణమైంది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే దైవ కుమారుడిని లోకం ఎలా ట్రీట్ చేసిందో దానికి ప్రతిగా దేవుని ఉగ్రత మానవులందరి మీద మండాలి. కానీ అలాగ దేవుని ఉగ్రత మండకుండా రక్షణకు కారణం అవ్వడానికి గల కారణం దేవుడు లోకం చేసిన ఈ పాపాలన్నింటినీ ఆయన క్షమించాడు. ఆయన క్షమించడానికి మరొక కారణం యేసుక్రీస్తు ప్రభు తండ్రిని వేడుకున్నాడు. ఇక్కడ క్షమిస్తున్నాను అన్న మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా దేవుడు క్షమించే విధానం ఎట్లా ఉందంటే, మన పాపాలు దేవుడు తప్ప ఇంకెవరు క్షమించలేరు. ఒకవేళ ఎవరైనా బాబాలు దేవుని ప్రతినిధులుగా పిలువబడుతున్న వారి దగ్గరికి వెళ్తే నీ పాపాలు క్షమించబడ్డాయి, నీకున్న దోషం పోయింది, నీకు మేలు కలుగుతుందని వారు చెబితే ఆ మాట పచ్చి మోసం. ఎందుకంటే దేవుడు తప్ప మానవ పాపాలు క్షమించడానికి మనుషులు ఎవరికి అధికారం లేదు అన్నది దేవుని వాక్యంలో స్పష్టంగా మాట్లాడుతున్న మాట. అందుకే మార్కు సువార్త 2:7 మనల్ని క్షమించడానికి ఎవరు తగిన వారు, ఎవరు క్షమిస్తే మన పాపాలు క్షమించబడతాయి అన్న ప్రశ్నకి దేవుని వాక్యంలో మనం సమాధానం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 2:7 వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదోషణ చేయుచున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయంలో ఆలోచించుకునిరి. దేవుడొక్కడే తప్ప, దేవుడే మనల్ని క్షమించాలి. నేను అంటాను, మనం తెలియక ఒక నేరం చేసాం, ఆ నేరానికి కోర్టులో శిక్ష పడింది. క్షమాభిక్ష పెట్టాలి అంటే పక్కనున్న ఖైదీ క్షమాభిక్ష పెట్టడానికి అధికారం లేదు, జైలర్కి కూడా అధికారం లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెడితే తప్ప లేకపోతే గవర్నమెంట్ సత్ప్రవర్తనతో వదిలిపెట్టడానికి కనికరం చూపిస్తే తప్ప మనకి విడుదల కలగదు. కాబట్టి క్షమించటం అన్న విషయానికి వచ్చేసరికి పాపం విషయంలో మాత్రం దేవుడు తప్ప ఇంకెవరు పాపాన్ని క్షమించడానికి అధికారం లేదు అన్న మాట మనం చూస్తున్నాం. ఒకవేళ పాపం క్షమించబడకపోతే ఏమవుతుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యంలో మనం చూస్తున్నాం. మరణం అనేసరికి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, 2 మరణాల కొరకు బైబిల్ బోధిస్తూ ఉంది. There are 2 deaths. 2 మరణాల కొరకు రాయబడతా ఉంది. 1 భౌతిక మరణం, అందరూ దేహాన్ని విడిచి వెళ్ళిపోతారు, దేహం మట్టిలో కలిసిపోతుంది, అది ఫిజికల్ డెత్. కానీ 2వ మరణము ఆత్మ పాతాళానికి 6 అగ్నిలోకి వెళ్ళిపోవటమే 2వ మరణం. మనం ఈ దేహంతో ఈ జీవిత కాలంలో చేసిన ప్రతి పాపానికి, ప్రతి అతిక్రమానికి మనం తగిన ఫలితాన్ని పొందాల్సిన వారమే. ఎందుకంటే చట్టం ఎలాగైతే నేరాన్ని బట్టి శిక్షను ఆపాదిస్తుందో, నేరస్తుడు చట్టం దృష్టిలో ఎలాగైతే శిక్ష పొందడానికి అర్హుడిగా పరిగణించబడుతున్నాడో, దేవుని చట్టం దృష్టిలో పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు, పాపం చేస్తున్న ప్రతి ఒక్కడు దానికి తగిన ప్రతిఫలం పొందాల్సిందే. తప్పించుకోవడానికి వీల్లేదు. మానవ చట్టం కళ్ళు కప్పడం అన్న సాధ్యపడుతుందేమో, కానీ దైవ చట్టం కళ్ళు కప్పడం మాత్రం మానవ మాత్రనికి సాధ్యపడదు. కాబట్టి మన బాల్య దినాలు మొదలుకొని ఈ దినం వరకు, మరణ దినం వరకు ఎన్ని అతిక్రమాలు పాపం చేశామో ప్రతి పాపం పరిగణించబడుతుంది. అందుకే దేవుని లేఖనాల్లో వెళ్ళిపోతున్నప్పుడు వానితో పాటు వాని వెంట వాడి పాపాలు వెళ్తున్నాయని రాయబడింది. వానితో పాటు వాడి వెంట పాపాలు వెళ్తున్నాయి. మనం మన వెంట ఆస్తిపాస్తులు తీసుకుని వెళ్ళం, కానీ మనం చేసిన పాపాల మూట, పాపాల చిట్ట తీసుకొని మాత్రం వెళ్లాల్సిందే. కాబట్టి ఆ పాపాల చిట్ట మనల్ని దేవుని న్యాయ సింహాసనం ముందు నిలబడుతుంది. మన పాపాల చిట్ట ఏది కూడా తప్పించకుండా ప్రతిదీ మన మీద శిక్ష రావడానికి, ఉగ్రత రావడానికి కారణం అవుతుంది. ఒకవేళ మనమే కూర్చొని మన మనస్సుకి తెలిసి ఎన్ని తప్పులు చేసామో రాసుకుంటే ఆ చిట్టాన్ని పెద్దదవుతుంది. మనం తప్పు కాదు అనుకున్నవి కూడా దేవుని దృష్టిలో తప్పైన ఉన్నవి. ఒమిషన్స్ ఉన్నాయి, కమిషన్స్ ఉన్నాయి. కమిషన్స్ మాత్రం మనకు తెలుసు, ఒమిషన్స్ కూడా దేవుడు పరిగణిస్తున్నాడు. చేయాల్సింది చేయకపోవటం కూడా పాపమే, చేయకూడదు చేయడం కూడా పాపమే. కాబట్టి మొత్తంగా మానవ జీవిత ముగింపు దగ్గరకు వచ్చేసరికి దేవుని స్టాండర్డ్స్ను మనం మీట్ కాలేక, దేవుడు చేయొద్దన్నవన్నీ చేసి మనం దేవుని ముందు ఒక నేరస్తునిగా నిలబడాల్సిన పరిస్థితిలో దేవుడు ఆయన గొప్ప కనికరాన్ని మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి క్షమించే అధికారం దేవునికి తప్ప మానవ మాతలకి ఎవ్వరికి లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు బోధలు మనం జాగ్రత్తగా వాక్యంలో చదవడానికి ప్రయత్నం చేస్తే ఆయన వద్దకు స్వస్థత కోసం అనేక మంది వచ్చారు, ప్రభువా నన్ను స్వస్థపరచు, దావీదు కుమారుడా నా యందు కనికరం చూపించమని. ఆయన వద్దకు స్వస్థత కోసం వచ్చిన వారందరికీ ప్రభు కామన్గా చెప్తున్న మాట ఒకటి ఉంది, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వచ్చిన వారేమో రోగం కోసం వస్తున్నారు, ప్రభు ఏమో రోగం తీయడంతో పాటు దానికంటే ముందుగా వారి పాపాలను క్షమిస్తున్నాడు. ఎందుకంటే రోగము ఈ 60 సంవత్సరాల జీవిత కాలంలో తాత్కాలికంగా నేను బాధ పెట్టేది, కానీ నువ్వు చేసిన పాపాలు అనంతకాలమైన జీవితంలో సదాకాలం నేను వేధించేవి, పాతాళములో మండిపోవడానికి కారణమయ్యాయి. కాబట్టి ఈ రెండిట్లో మనకేమో రోగం సీరియస్గా కనబడుతుంది, దేవునికేమో రోగం కన్నా పాపం సీరియస్గా కనబడుతుంది. అందుకే మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం 7వ వచనం చూస్తాం కదా, 7వ వచనం చూస్తాం కదా, 9వ వచనంలో అంటే ఈజీగా ఉంటుంది ఇక్కడ చూడడం బెటర్, 9వ వచనంలో ప్రభు పాపాల కోసం మాట్లాడుతున్నాడు. మనం మార్కు సువార్త 2వ అధ్యాయం ఉన్నాం, 2వ అధ్యాయంలో మనం చూడగలిగితే 5వ చనంలో ప్రభు ఇలా అన్నాడు, యేసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. పక్షవాయువు గలవానికి కావలసింది రోగం నుంచి స్వస్థత, పాపం నుంచి విడుదల. అంటే రోగం నుంచి స్వస్థతే, కానీ ప్రభు రోగం నుంచి స్వస్థత ఇవ్వడానికి ముందు అతని పాపాలు క్షమిస్తున్నాడు. ఒకవేళ పాపాలు క్షమించకుండా ఆయన ఒక వైద్యుల్లాగా, డాక్టర్లా ట్రీట్మెంట్ చేసి పంపించేసి ఉంటే తాత్కాలికమైన బెనిఫిట్ పొందుతాడేమో, కానీ అనంతకాలము అగ్నిలో ఆహుతయిపోవాలి. ఈరోజు మనకి ఈ విషయం అర్థం కాకపోతే ఏది మనకి ఎమర్జెన్సీ కేసో, ఏది మన వెనకాల భయంకరమైన కష్టంగా ఉందో మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ప్రభు ఎందుకు క్షమిస్తున్నాడంటే ఆయన క్షమించకపోతే మనకి గత్యంతరం లేదు, ఆయన క్షమించకపోతే మనం తప్పించబడం. కాబట్టి క్షమించే అధికారం ఆయనకొక్కడికే ఉంది. దేవుడు తప్ప ఎవరు కూడా మానవ పాపాలను క్షమించలేడు. కాబట్టి ప్రభు, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఈ మొదటి మాటలో అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువే క్షమించాడు. ఈ పక్షవాయువు గలవాణితో కూడా నీ పాపాలు క్షమింపబడాలని చెప్తున్నాడు. అయితే సులువు మీద ఉన్నప్పుడు ప్రభు వాళ్ళందరి పాపాలు నేను క్షమిస్తున్నాను అనకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెవరు గనక వీరిని క్షమించమని తండ్రిని ఎందుకు అడుగుతున్నాడని మనం పరిగణలో తీసుకోగలిగితే ఆయన అక్కడ ఒక పాపి స్థానంలో నిలబడ్డాడు. ఆయన తన దైవత్వాన్ని విడిచిపెట్టి నిలబడ్డాడు. ఆయన సగటు మానవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని కనికరం కోసం దేవుని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. ఇక చివరిగా క్షమించబడవలసిన అవసరతను మనం చూడగలిగితే, క్షమించబడవలసిన అవసరతను ఒక రెండు మాటల్లో చూసి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోతాం. ఒక రెండు మాటల్లో మనం క్షమించే అధికారం దేవునికి మాత్రమే ఉందని చూస్తున్నాం. క్షమించబడవలసిన అవసరత ఎంత ఉందంటే, మళ్ళా చెప్తున్నాను, రోమపత్రిక 6:23 ప్రకారంగా పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద వీరిని క్షమించము అని చెప్పి ఆగిపోలేదు, కానీ క్షమించడానికి ఎంతైతే చేయాలో అంతా ప్రభు చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9:22 9:22 మనం చూడాలి. 22వచనంలో ఇలా రాయబడింది, ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. క్షమాపణ, పాప క్షమాపణ ఎట్లా వస్తుందంటే రక్తం చిందింపబడడం ద్వారానే. రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చును. ఆయన మనల్ని క్షమించాడు, మన పాపాలను క్షమించాడు, కానీ ఆయన మాత్రం దానికి ప్రతిగా ఎంత ప్రయాసపడాల్సి వచ్చిందంటే తన రక్తాన్ని చిందించాల్సి వచ్చింది. రక్తం అనగా తన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టకపోతే నీ ప్రాణాన్ని దేవుని ధర్మశాస్త్రం కోరుతుంది. నువ్వు చేసిన పాపానికి నువ్వు ఉరిస్తాము వెక్కాలి, నేను చేసిన పాపానికి నేను సిలువ కొయ్యి మీద సిలువ వేయబడాలి. కానీ ఆయన మనల్ని క్షమించాడు. ఎలా క్షమించాడంటే మన స్థానంలో, నీ స్థానంలో, నా స్థానంలో ఆయన ప్రాయశ్చిత్తం చేసి ఆయన మనల్ని విడిపించినట్లుగా దేవుని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. కాబట్టి క్షమాపణ ఎలాగొచ్చిందంటే ఆయన మరణం ద్వారా. లేవికాండం 4వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు ముంగుర్తిగా చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత మీకు చదవండి, ఇవన్నీ చదివించడానికి సమయం కాదు, కానీ పోర్షన్స్ మాత్రం మీకు చెప్పి కీ వచనాలు మీకు చూపించి నేను ప్రార్థనకు వెళ్ళిపోతాను. లేవికాండం 4వ అధ్యాయంలో 20వ వచనాన్ని చూద్దాం. 20వ వచనం ఇలా రాయబడింది, అతడు పాప పరిహారార్థ బలియగు కోడిని చేసినట్లు దీన్ని చేయవలను, అట్లే దీన్ని చేయవలను, యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును. క్షమాపణ ఎలా కలుగుతుందంటే పాప పరిహారార్థమే బలి జరగాలట, పాప ప్రాయశ్చితార్థంగా బలి జరగాలట. బలి జరిగినప్పుడే క్షమాపణ కలుగుతుంది, బలి జరిగినప్పుడే క్షమాపణ కలుగుతుంది అన్నమాట లేఖనాల్లో చూస్తున్నాం. అలాగే 26వ వచనం 31వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాం. 5వ అధ్యాయము 6వ అధ్యాయంలో కూడా క్షమాపణ కోసం మాట్లాడతాడు. మన పాపాలకు క్షమాపణ ఎలా కలుగుతుందంటే బలి ద్వారానే. అందుకే యేసుక్రీస్తు ప్రభు లోక పాపాలు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి పాపాలు ఆయన వహించి, మనందరి దోష శిక్షను ఆయన భరించి, మన మీదకి రావలసిన ఘోరమైన శిక్షను ఆయన తీసుకొని, ఆయన చేసిన బలియాగం ద్వారా మనకు క్షమాపణ కలిగింది. ఒకవేళ దేవాభిని క్షమించు అని నోటి మాటతో ఆయన క్షమించాడు అనుకుంటే పొరపాటే. ఆయన మనం క్షమించబడ్డానికి ఆయన చెల్లించిన వెల చాలా గొప్పది. చాలా వెల ఆయన చెల్లించాల్సి వచ్చింది. ఎంత వెల అంటే అమూల్యమైన ఆయన ప్రాణము, అమూల్యమైన ఆయన రక్తము, ఆయన ప్రతిగా చెల్లించాల్సి వచ్చింది. కనుకనే మనందరికీ పాప క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వానికి, ఆయన నమ్మని వానికి మధ్య వ్యత్యాసం ఏంటంటే, ఆయన నమ్ముకున్న వానికి ప్రతిగా యేసుక్రీస్తు ప్రభువే బలి చేశాడు కాబట్టి దేవుని ముందు నేరస్తిరిగా నిలబడడానికి అవకాశం లేదు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించకుండా నేను నీతి కార్యాలు చేస్తున్నాను, ధర్మ కార్యాలు చేస్తున్నాను, నేను మంచిగానే ఉన్నాను, ఎవరికి హాని చేయట్లేదు అన్నవారు దేవుని న్యాయసింహాసనం ముందు దేవుని దృష్టిలో చేసిన పాపాలన్నిటికీ వారే వారే వెల చెల్లించాలి. అలా మానవ మాతుడు వెల చెల్లించడం అసాధ్యము. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, ఎఫ్సికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే, దేవుణ్ణి కృపా మహిదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనం ఎలా క్షమించబడుతున్నాము? మనం ఎలా క్షమించబడుతున్నామంటే ఆయన రక్తము వల్ల, ఆయన రక్తము వల్ల. ఆయన రక్తం అనగానే రక్తము ప్రాణానికి సాదృశ్యము. ఆయన ప్రాణ త్యాగం ద్వారా మనం క్షమించబడ్డాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించుమా అన్న మాటలో మనల్ని క్షమించడానికి మన పక్షంగా ప్రభువే మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఆ మూల్యము ఆయన ప్రాణము, ఆయన రక్తము, ఆయన ప్రాణము, ఆయన రక్తము. మరొక మాటలో చెప్పాలంటే, నిన్ను రక్షించుకోవడానికి ఆయన సిలువనెక్కాల్సి వచ్చింది, నిన్ను తప్పించడానికి ఆయన శిక్ష భరించాల్సి వచ్చింది. అంతగా ప్రేమించి నీ పక్షంగా సిలువేయబడ్డ ఆ ప్రభువుకి నువ్వు నేను చేయాల్సిన నిజమైన నివాళి, నిజమైన ఆరాధన ఏంటంటే, మనంక లోకం వైపు పాపం వైపు చూడకుండా, మనం మన కొరకు కాకుండా మన కొరకు ప్రాణమిచ్చి మనల్ని స్వరక్తమిచ్చి కొనుక్కున్న ఆ ప్రభువు కోసం మాత్రమే మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఈ సత్యం పౌలు భక్తుడికి అర్థమైందో, ఆ పౌలు అంటాడో, ఇక బ్రతుకు జీవించేవాడును నేను కాదు, నన్ను తన స్వరక్తమిచ్చి కొనుక్కున్న ప్రభువు కోసమే నేను బ్రతుకుతాను. ఇంకా నేను నా కోసం నేను బ్రతకూడదు, ఎందుకంటే నేను చనిపోయాను, నన్ను ఒక ఆయన కొనేసుకున్నాడు, నన్ను ఆయన కొనడానికి ఆయన చెల్లించిన వెళ్ళ ఆయన ప్రాణము, నా కోసం ప్రాణం ఇచ్చిన నా ప్రాణ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని నేను సేవించడమే, ఆరాధించడమే నేను నిజంగా ఆయన చేయాల్సిన ఆరాధన అనే సత్యం బైబిల్లో ప్రతి భక్తుల జీవితాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవేళ నువ్వు అలాంటి తీర్మానంలోకి రాలేదు అంటే, నీకు ఆ సిలువ త్యాగం ఏంటో అర్థం కాలేదు, ఆ సిలువ త్యాగం ద్వారా నువ్వు పొందే బెనిఫిట్ ఏంటో అర్థం కాలేదు. ఆయన ఒకవేళ సిలువ త్యాగం చేయకపోతే, ఆయన మరణాన్ని నువ్వు ఆపాదించుకోకపోతే, నువ్వు పొందబోయే శిక్ష ఎంత గొప్పదో నీకు అర్థం కావట్లేదు. కాబట్టి ప్రభు, ఈ ఉదయకాల సమయంలో మన మనోనేత్రాలు తెరిపించాలి. మన పక్షంగా ప్రభు చేసిన సిలువ కార్యము, మన క్షమాపణ కొరకు, మన ప్రాయశ్చిత్తం కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగము మనందరికీ అర్థమవడకు ప్రభు సహాయం చేయను గాక. ప్రార్థన చేస్తుందో.